ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లకు స్వాగతం, సుస్వాగతం.
నేడు మామిడి పూత మరియు పింద సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పడానికి మేము వచ్చేసాం.
తెలంగాణ రైతన్నలందరికీ మా వందనాలు.
వచ్చేసాం. మేము మీ వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులం వచ్చేసాం. మామిడి సాగులో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. మామిడి పండ్లలో రారాజుగా పిలుస్తారు. ఇది మన జాతీయ ఫలం. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
మామిడిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. మామిడి పండ్లు కాయలుగా ఉన్నప్పుడు పచ్చళ్ల తయారీకి వాడుతారు. పండిన తరువాత పండ్లుగా వాడుతారు. మామిడి పండ్ల నుండి రసం తీసి నిల్వ చేయవచ్చును.
మామిడిలో పూత సాధారణంగా డిసెంబర్ నెల ఆఖరి వారంలో వస్తుంది. డిసెంబర్ నెల ఆఖరున పూమొగ్గలు బయటికి వచ్చి పూత అంతా కూడా రావటానికి జనవరి నెల ఆఖరి వరకు సమయం పడుతుంది.
మామిడిలో పూత వయస్సు సమయం ఒక నెల కాలం ఉంటుంది, అనగా డిసెంబర్ నెల ఆఖరి నుండి జనవరి నెల ఆఖరి వరకు. ఒక పూకొమ్మలో సుమారు 2 నుండి 3 వేల పుష్పాలు ఉంటాయి. ఈ పూతలో 99% మగ పుష్పాలు ఉంటాయి.
ఒక పూరెమ్మకు 5 నుండి 6 పిందెలు కడతాయి. ఈ 5 నుండి 6 పిందెలలో చివరికి 1 నుండి 2 పిందెలు మాత్రమే ఎదిగి కాయలుగా మారుతాయి. కావున పిందె దశలో ఎక్కువ పిందెలు రాలకుండా తగు జాగ్రత్తలు వహించాలి.
నేడు మామిడి పూత మరియు పింద సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పడానికి అక్కా చెల్లెళ్ల పాత్రల్లో మీ ముందుకి మేము వచ్చేసాం.
నేను శ్రీజ.
నా పేరు ప్రియదర్శిని. మాది వరంగల్ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామం.
ఏం రమ్మక్క, ఈరోజు మామిడి పిందెల చీర కట్టుకున్నావు, సీజన్ వచ్చిందనా?
ఏ అట్లేం లే చెల్లె, చీర పాతగైతుంది కదా అని కట్టుడు చేస్తున్నా.
సరే కానీ మామిడి పిందెలు అనగానే గుర్తొచ్చింది, మా తోటలో పూత మరియు పింద బాగా రాలిపోతుంది. మీ మామిడి తోటలో కూడా అలాగే రాలిపోతుందా?
మొన్నటి వరకు అట్లనే రాలిపోయింది. కానీ జ్యూస్ నేను మా దగ్గరలో ఉన్న ఉద్యానాధికారి దగ్గరికి పోయినా, దానికి గల కారణాలేంటో తెలుసుకున్నా. పూత పింద రాలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకున్నా.
ఓ అట్లనా రమక్క, మరి మా తోటలో బఠానీ గింజ మరియు నిమ్మకాయ సైజ్ లో ఉన్నటువంటి పిందెలు రాలిపోతున్నాయి. నేను తగినంత నీటి తడులు పెట్టినప్పటికీ అవి రాలిపోతున్నాయి. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, నీకేమైనా తెలుసా?
హా శాంతి, నాకు కొన్ని విషయాలు తెలుసు. నేను మొన్న ఉద్యానాధికారి దగ్గరికి వెళ్లి తెలుసుకున్న విషయాలన్నీ నీకు చెప్తాను. మామిడి పిందెలు రాలడానికి నీటి ఎద్దడి ఒకటే కారణం కాదు. అధిక తేమ, బూడిద తెగులు, తేనె మంచు పురుగు, హార్మోన్ల లోపం కూడా కారణం కావచ్చు.
హో అలాగా రమక్క, అయితే మరి ఏం చేయాలి?
దీని కొరకై 10 గ్రాముల యూరియాను 1 లీటర్ నీటిలో కలిపి నిమ్మకాయ సైజులో ఒకసారి, 20 రోజుల తర్వాత 2వ సారి పిచికారీ చేసి పిందరాలడాన్ని తగ్గించవచ్చును. లేదా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవచ్చును. ఈ పిందరాలడం తగ్గించడానికి 20 మిల్లీగ్రాముల నాఫ్థలిన్ అస్టిక్ యాసిడ్ ను 1 లీటర్ నీటిలో కలిపి, లేదా 10 మిల్లీగ్రాముల 2,4-D ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
బాగానే తెలుసుకున్నావు రమక్క. సరే, నేను ఈ రోజే వెళ్లి పిచికారీ సామాను తెచ్చుకొని రేపు పొద్దుగాలనే పిచికారీ చేస్తాను.
హాహా, సరే శాంతి, సరే సరే.
సరే కానీ మామిడికాయ పక్వానికి వచ్చినట్టు తెలుసుకోవడం ఎలా? కాయలు గాఢమైన ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చలోకి మారినప్పుడే పక్వదశకు వచ్చిందనుకోవాలా, లేక ఇంకా ఏమైనా లక్షణాలున్నాయా?
ఉన్నాయి శాంతి. కాయల భుజాలు పెరిగి తొడిమ దగ్గర గుంట ఏర్పడి ఉంటుంది. మరియు కొన్ని రకాల్లో తెల్లని పొడి ఏర్పడి ఉంటుంది. మరికొన్ని రకాల్లో కాయలపై తెల్లని పలుచని మైనపు పొర ఏర్పడి ఉంటుంది. రంగు కాయలైనటువంటి ఆల్ఫాన్సో, సువర్ణరేఖ, కలెక్టరు కాయల భుజాలపై ఎరుపు రంగు సంతరించి ఉండాలి. కాయల తొక్క మీద స్వేద గ్రంథులు స్పష్టంగా కనిపించాలి. బంగినపల్లి కాయల మీద తెల్లని చుక్కలు కనిపించాలి.
అక్క, నాదొక సందేహం. కేవలం పైపై రంగును బట్టి మామిడి పక్వతను గుర్తించడమేనా, లేదా ఇంకేమైనా పక్వ లక్షణాలున్నాయా?
హా ఉన్నాయి శాంతి. కాయల యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణ 1 కంటే ఎక్కువగా ఉండాలి.
అదేంటి రమక్క?
అంటే కాయలు నీటిలో వేసినప్పుడు అవి మునిగిపోవాలి. అలా జరిగితే అవి పక్వానికి వచ్చినట్టు గుర్తించవచ్చును. మరియు కాయల్లోని కండ ఆకుపచ్చ తెలుపు నుండి లేత పసుపచ్చ రంగులోకి మారిపోయి ఉండాలి.
మా మామిడి తోటలో బంగినపల్లి రకాన్ని వేశానక్కా, కాయలన్నిటినీ ఒకేసారి కోయవచ్చునా?
అలా కోయకూడదు శాంతి. కాయలో ఉన్నటువంటి చక్కెర శాతాన్ని బట్టి వివిధ మార్కెట్లకు కావలసిన పక్వతను గుర్తించి బంగినపల్లి కాయల్ని కోసుకోవాలి.
హో, అలాగా అక్క, భలే మంచి విషయాలు చెప్పావు కదా నాకు. మరి పండ్లను నిల్వ చేయటానికి ఎంత ఉష్ణోగ్రత మరియు తేమ శాతం ఉండాలి చెప్పవా?
నిజంగానే మామూలు పరిస్థితుల్లో మామిడి పండ్ల నిల్వ కాలం చాలా తక్కువ, కాబట్టి వీటి నిల్వకు 12-13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 90-95 తేమ శాతం అవసరం. తద్వారా ఈ మామిడికాయల్ని మనం 4 వారాల వరకు నిల్వ చేసుకోవచ్చును.
రమక్క, నువ్వు మామిడి తోటను చాలా ఏళ్ల నుంచి వేస్తున్నావు కదా, మరి మీ తోటలో సంవత్సరానికి దాదాపు ఎంత దిగుబడి వస్తుంది?
సంవత్సరానికంటే రకాలకైతే 1 హెక్టార్కి 8-10 టన్నులు వస్తుంది శాంతి. అదే హైబ్రిడ్స్కైతే 15-25 టన్నులు వస్తుంది.
ఇంకా మా తోటలో అనేక రకాలైన పురుగులు వస్తున్నాయక్క, వాటిని ఎలా నివారించాలో నీకేమైనా తెలిస్తే చెప్పవా?
హా, తెలుసు శాంతి. ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి ఏ పురుగుకి ఏ మందును కొట్టాలో ముందే నిర్ణయించారు. ఇంతకీ మీ తోటలో ఏమేం పురుగులు వస్తున్నాయి చెప్పు.
అవేం పురుగులు ఆశించాయో కానీ చిగురాకులన్నీ చిన్నగై రాలిపోతున్నాయి, ఇంకా పూత కూడా రాలిపోతుంది, మరియు పిందెలపై చర్మం వక్కరంగులో భీటలు వారినట్టు కనిపిస్తుంది.
ఓ, ఆ లక్షణాలను చూస్తుంటే నీ తోటకి బహుశా తామర పురుగు ఆశించినట్టు అనిపిస్తుంది. ఇవి 2 మిల్లీమీటర్ల పొడవు ఉండి కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి గోకి రసాన్ని పీలుస్తాయి. ఇంకా పూత మరియు పిందని కూడా ఆశిస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలపై రాతిమంగు ఏర్పడి వాటి నాణ్యత పడిపోతుంది.
అక్క, మా తోటలో ఈ పురుగులే కాకుండా ఇంకా వేరే పురుగులు కూడా ఉంటున్నాయి. పూత మరియు పిందెలు వాడి రాలిపోతున్నాయి. అంతేకాదు, పూత పిందెలు మరియు ఆకులపై నల్లని మసిమంగు ఏర్పడుతుంది. ఇది తేనె లెక్క జిగురుగా ఉండి చీమలు కూడా వస్తున్నాయి.
అయితే ఇది తేనె మంచు పురుగే కదా. ఇవి 1 జనవరి నుంచి 1 మార్చి నెల వరకు లేత ఆకులపై, పూరెమ్మలపై 4-5 జీవిత కాలాలు పూర్తి చేసుకుంటాయి. తల్లి పిల్ల పురుగులు గుంపులుగా చేరి ఆకులు, పూలు మరియు పిందెల నుండి రసాన్ని పీలుస్తాయి. కాయలేని సమయంలో చెట్ల కాండం కొమ్మల బెరడులోని పగుళ్లలో దాక్కుని ఉంటాయి. తోటలో కలుపు ఎక్కువగాను వాతావరణం మబ్బుగాను ఉండి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. వీటి వల్ల దాదాపు 20-100% నష్టం జరిగే అవకాశం ఉంది.
ఈ పురుగు అన్ని మామిడి రకాలను ఆశిస్తుందా అక్క, లేదా ఏదైనా తట్టుకునే రకం ఉందా?
హా, ఎందుకు లేదు శాంతి, మన బనేషాన్ రకం ఉంది కదా, ఈ రకం ఈ తేనె మంచు పురుగును తట్టుకోగలదని గుర్తించబడింది.
ఇంకా ఏవో తెల్ల తెల్లని పురుగులు కాయల తొడిమలపై గుంపులుగా చేరడం వలన నా కాయలన్నీ రాలిపోతున్నాయి.
తెల్ల ఉన్నాయంటే ఇవి పిండి పురుగులు అనుకుంటా. ఇవి కాయల తొడిమల వద్ద చేరి రసాన్ని పీల్చడం వలన కాయలు రాలిపోతాయి. ఇవి ఎక్కువగా 1 ఫిబ్రవరి నుండి 1 మార్చి నెలలో వస్తాయి.
ఇంకా ఇవే కాకుండా మీ తోటలో ఇదివరకు ఏమైనా పురుగులు వచ్చాయా రమక్క?
హా, వచ్చినాయి చెల్లి. పోయినేడాది 1 ఏప్రిల్-మే నెలలో పొలుసు పురుగు వచ్చింది. పక్వ దశలో ఉన్న కాయల రసాల్ని పీల్చి తీవ్ర నష్టం కలిగించింది.
అయ్యో, అలాగా అక్క?
హా శాంతి, దానితో పాటు పోయినేడాది కాయతొలచు పురుగు కూడా వచ్చింది.
కాయతొలచు పురుగు అంటే కాయ యొక్క జీడిలో పెరుగుతుంది కదక్క?
అవును శాంతి, అదే. కాయ పెరిగే దశలో కాయ కొన భాగంలో రంధ్రం చేసుకుని లోపలి జీడిలో పెరగడం వల్ల కాయలు రాలిపోయి దిగుబడి తగ్గిపోతుంది.
మరి నువ్వు దానిని ఎలా నివారించావు?
ఏం లేదు శాంతి, రాలిన కాయలను ఏరి తగులబెట్టాను. 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 మిల్లీలీటర్ల డైక్లోరోవాస్ ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేశాను. 3 గ్రాముల కార్బరిల్ మరియు 2.5 మిల్లీలీటర్ల వేప నూనెను 1 లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేశాను.
అయ్యో అక్క, మరి ఈ పురుగులతో పాటు తోటకేమైనా రోగాలు వస్తే ఎలా?
రోగాలంటే పెద్దగా ఏం రావు శాంతి. ఈ తేనె మంచు పురుగు పిండి నల్లి విసర్జనే ఆకులపై నల్లటి మంగు లెక్క ఏర్పడి దానిపై శిలీంధ్రాలు పెరుగుతాయి. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడి కాయ పరిమాణం తగ్గడం, మరియు కాయ రాలడం జరుగుతాయి. కాయ ఎదిగే దశలో అధికమైన మంచు వలన ఆకులపై ఉండే నల్లటి జిగురు పదార్థం కారి కాయలపై పడడం వలన వాటిపై నల్లటి మచ్చల్లాగా ఏర్పడి అమ్మడానికి పనికిరాకుండా పోతాయి.
మరి దీని నివారణకు ఏమైనా మందులు పిచికారీ చేయవచ్చా అక్క?
ఒక్కసారి మస్తెగులు వచ్చినాక ఏం మందులు కూడా పనిచేయవు శాంతి. కాబట్టి మస్తెగులకు కారణమయ్యే తామర పురుగులు, పిండి నల్లి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
సరే మరి, పిండి నల్లి మరియు తామర పురుగుల నివారణకు ఏమేం మందులు పిచికారీ చేయాలో చెప్పవా అక్క?
వీటి నివారణకు ఫిబ్రవరి నెలలో తేనెమంచు మరియు తామర పురుగులు అధికంగా ఆశించే ఆస్కారం ఉంది. కావున 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఒకవేళ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ వర్షాలు పడితే ఎలా?
అలాంటప్పుడు ఈ అకాల వర్షాలకు వచ్చే తెగుళ్లను అరికట్టడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఓ, మసిమంగు తెగులు గురించి చాలా నేర్చుకున్నావక్క. ఈరోజు నిన్ను కలిశాక ఈ తెగుళ్ల గురించి తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మామిడి తోటకి మంగు తెగులు ఒకటే వస్తుందా లేదా ఇంకేమైనా వస్తాయా? ఎందుకంటే మొన్న ఈ మధ్యే మా తోటలో పూత మరియు పిందెలపై ఏదో తెల్లని పొడిలాంటి బూజు కనిపిస్తుంది.
హా, అది బూడిద తెగులు శాంతి. ఈ తెగులు వల్ల కూడా పూలు పిందెలు బాగా రాలిపోతాయి. దీని నివారణకు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటర్ డినోకాబ్ లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
భలే బాగా చెప్తున్నావు రమ్మక్క. ఇంకా అధిక మరియు నాణ్యమైన దిగుబడి పొందడానికి ఏం చేయాలి?
కొమ్మల కత్తిరింపులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం సకాలంలో చేస్తే అధిక దిగుబడి పొందవచ్చు శాంతి.
హా అక్క, ఒక విషయం మర్చిపోయాను. నా తోటలో కొంత భాగం తేలికపాటి ఎర్ర చిలక నేల కింద ఉంది. దానికి నీటి వసతి కూడా సరిగా లేదు. కాబట్టి ఈ చెదపురుగుల ఉధృతి ఎక్కువ అవుతుంది. ఏం చేయాలో మీకేమన్నా తెలుసా?
హా, తెలుసు శాంతి. ముందుగా తోటని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎండిపోయిన కొమ్మలు, తెగుళ్ళో ఆశించిన కొమ్మలు లేకుండా చూడాలి. కాండం, కొమ్మలపై ఉన్న చెదపుట్టలను గోనె సంచితో రుద్దుతూ ఏరివేయాలి. 5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ ను 1 లీటర్ నీటికి కలిపి కాండం మీద, మొదలు చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలి. లేదా 1 లీటర్ బోర్డో పేస్టుకు 5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మరియు 5 మిల్లీలీటర్ల వేప నూనెను కలిపి కాండం మీద రాయాలి.
పైవే కాకుండా ఇంకా మామిడి తోటలో పాటించాల్సినటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి మీకేమైనా తెలిస్తే కొన్ని చెప్పరా?
భలే దానివి చెల్లి, ఎందుకు చెప్పను. ఎప్పుడో తోటలోకి గాలి వెలుతురు చొరబడేలా ఉంచుకోవాలి. చెదలు రాకుండా చెట్లకు 4 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్ట్ ను 1 సంవత్సరానికి 2 సార్లు పూయాలి. ముట్టి పురుగుల ఉధృతిని గుర్తించి వాటిని అదుపు చేయడానికి కాయ పెరిగే సమయంలో ఫెంతియాన్ అనే మందును పిచికారీ చేయాలి. మామిడి పండు ఈగలని తగ్గించడానికి మిథైల్ యూజినాలెరల్ ని వాడుకోవాలి.
రమక్క, మరి మార్కెట్లో మామిడికాయలు అమ్మటానికి ఏ సమయంలో కోస్తావు? నేనైతే కాయల్ని చెట్టుపైన మగ్గేదాకా ఉంచుతాను. ఇది సరైన పద్ధతేనా?
మామిడికాయలు చెట్ల మీదే మగ్గుతాయి శాంతి, కానీ వాటిని అలా మగ్గనివ్వరాదు. ఎందుకంటే చెట్లపై కాయలు సమానంగా పండవు. వాటి రంగు కూడా పేలగా ఉంటుంది మరియు దాన్ని పలుమార్లు కోయాల్సి వస్తుంది. కావున కాయలు ఆకుపచ్చగా గట్టిగా ఉండి పక్వానికి రాగానే మగ్గక ముందే కోయాలి.
హా, నేను కూడా కొద్దిగా విన్నా ఈ విషయాల గురించి. వరిగడ్డిని కాని బోదగడ్డిని కాని గాలి చొరబడిని గదుల్లో వరుసగా అమర్చినటువంటి మామిడి కాయలపై వేసి మగ్గనిస్తారు కదా?
వీటిని సాంప్రదాయ పద్ధతులు అంటారు శాంతి. మామిడి కాయలను గదుల్లో ఉంచి పొగబెట్టి కూడా మాగనిస్తారు. కానీ ఇలా మగ్గడానికి చాలా రోజులు పడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో కోసిన మామిడి కాయలు వివిధ పక్వ దశల్లో ఉండడం వల్ల అవి సమంగా మగ్గవు. కాబట్టి వాణిజ్య శరీరంలో చేసే వర్తకంలో రసాయనాలు అయినటువంటి కాల్షియం కార్బైడ్ లేదా ఇథిలిన్ను ఉపయోగించి మగ్గనిస్తారు.
అయ్యో, రసాయనాలు ఉపయోగించడం వల్ల మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఎలాక్క?
మంచి ప్రశ్నే అడిగావు శాంతి. ఈ కాల్షియం కార్బైడ్ తో మాగిచ్చిన పండ్లు తింటే మానవ శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. శరీరంలో జీవక్రియలు మందగిస్తాయి. రక్తహీనత ఏర్పడుతుంది, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి, ఒక్కోసారి ఆరోగ్యం కోలుకోని విధంగా దెబ్బతింటుంది.
అయ్యో రామా, అంత నష్టం జరుగుతుందా అక్క? ఈ విషయాలు తెలిసినప్పటికీ వ్యాపార నిమిత్తం కొందరు దీన్ని ఉపయోగిస్తే ఎలా?
హా, ఇందుకోసమే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ 1954 మరియు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ రూల్స్ 1955 ప్రకారం ఈ కాల్షియం కార్బైడ్ తో పండ్లను మాగబెట్టడం నిషేధించబడింది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది.
చాలా మంచి విషయం చెప్పావు అక్క. ఈ విషయాన్ని నేను వెంటనే నా తోటి రైతులకు తెలియజేస్తాను. నాదొక సందేహం రమక్క, ఇథిలిన్ వాయువును ఉపయోగించి పండ్లను మాగబెట్టవచ్చునా?
హా, మాగబెట్టవచ్చును శాంతి. మామిడికాయలను రైపెనింగ్ ఛాంబర్ లో పెట్టి 100 నుంచి 150 ppm గల ఇథిలిన్ వాయువును ప్రవేశపెట్టి 12 నుంచి 24 గంటల వరకు ఛాంబర్ తలుపులు తెరవకుండా ఉంచాలి. ఇలా చేస్తే 4 నుంచి 5 రోజుల్లో మంచి రంగుతో పక్వానికి వస్తాయి. ఈ పద్ధతిని సపోటా మరియు అరటికాయలు మాగపెట్టడానికి కూడా ఉపయోగించవచ్చును.
నీకు చాలా చాలా ధన్యవాదాలు అక్క. ఈరోజు నేను ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. నా జీవితంలో ఇదో మరువలేని మధురమైన రోజుగా నిలిచిపోతుంది.
ధన్యవాదాలెందుకు శాంతి. మనం చర్చించుకున్న ఈ విషయాల్ని నువ్వు నీ తోటి రైతులతో చెప్పు, అదే నాకు చాలా సంతోషం.
సరే అక్క, మళ్ళీ కలుద్దాం.
సరే శాంతి, ఇక సెలవు.
విన్నారుగా రైతన్నలు, ఇద్దరు అక్కా చెల్లెళ్ల మధ్య జరిగిన సంభాషణ. దీనిలో మామిడి పూత మరియు కాత దశలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. వీటిని మీరు కూడా పాటించి మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటూ వచ్చే వారం మరో అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.
మీ వ్యవసాయ కళాశాల విద్యార్థులు శ్రీజ మరియు ప్రియదర్శిని, ధన్యవాదాలు.
ఈరోజు మన చేను కబుర్లలో వినికిడి లోపమున్న వారి విద్యాభ్యాసంలో తల్లిదండ్రుల పాత్ర గురించి తెలుసుకుందాం. వినికిడి లోపం వలన భాష మరియు మాటలు చాలా ప్రభావితం అవుతాయి. ప్రాథమిక కమ్యూనికేషన్ కోసం భాషాభివృద్ధి ఎంతో కీలకం. ఇది పిల్లల సంపూర్ణ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అంశం. ఏది నేర్చుకోవాలన్నా ఇది ముఖ్యం. క్రమబద్ధమైన విద్యా కోణాల్లో మాత్రమే కాకుండా పిల్లల మానసిక స్థితి మరియు సామాజిక సంబంధాలలో అభివృద్ధికి ఇది ఆధారం. ఇప్పుడు పిల్లలకు భాష అభివృద్ధి ఎలా చేయాలి మరియు వాళ్ళకి నేర్చుకోవడం ఎలా అనేవి ప్రశ్నలు. వినికిడి లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఇతర పిల్లలతో మాట్లాడినట్టుగానే వారి పిల్లలతో సహజంగా మాట్లాడవలసి ఉంటుంది. వారు గుర్తుంచుకోవాల్సినవి: వినికిడి పరికరాలు పిల్లలు ఉపయోగించేలా చూడాలి. వినికిడి పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడాలి. పిల్లలు మిమ్మల్ని చూసేలాగా ఉంచి వారితో అత్యంత సహజంగా కొంచెం నెమ్మదిగా మాట్లాడాలి. ఉద్దేశపూర్వకంగానే వారి చుట్టూ ఉన్న వస్తువులపై లేబుల్ ఉంచాలి. చుట్టూ జరుగుతున్న అన్ని సంఘటనలు మరియు కార్యకలాపాల గురించి వారితో మాట్లాడాలి. వినికిడి లోపాలు ఉన్న పిల్లలకు భాషను నేర్పించడానికి రోజంతా పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. ఇవి నిద్రలేచినప్పుడు, కడిగేటప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు వేసుకునేటప్పుడు, బట్టలు విడిచేటప్పుడు, వంట సమయంలో, భోజన సమయంలో, మార్కెట్కు, తోటకు లేదా జూకి వెళ్ళినప్పుడు, మిత్రులను కలిసినప్పుడు, ఆడుకునేటప్పుడు, పడుకునేటప్పుడు. ఇలాంటి సమయాలలో ఉపయోగించిన మాటలకు నిజమైన అర్థాలు కలిగి ఉంటాయి. తల్లిదండ్రులు వినికిడి లోపాల పిల్లల పదజాలాన్ని, అర్థవంతమైన భాషా నిర్మాణాలను మరియు సమాచార నైపుణ్యాలు పెంచడానికి సహాయం చేయవచ్చు. బొమ్మలు మరియు పుస్తకాలు పిల్లలకు అత్యంత ఆసక్తికరమైన విషయాలు. వీటిని ఉపయోగించి సంభాషణ మొదలుపెట్టి సైగలను ఉపయోగించి భాషను నేర్పడానికి ప్రయత్నించాలి. ఇతర సహాయపడే చర్యలు. ఈ చర్యలు నిరంతరం ఇంటి చుట్టూ జరుగుతుంటాయి, కావున తల్లిదండ్రులు వాటికి సరైన ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. పిల్లల విద్యా కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రత్యేక ఉపాధ్యాయుల సహాయం తీసుకోవాలి. సాధారణ పాఠశాల లేదా ప్రత్యేక పాఠశాలను పిల్లల సామర్థ్యాన్ని మరియు విజయాలను బట్టి ఎంచుకోవాలి. వారు రోజువారీ పాఠాలలో భాగంగా ఉండండి మరియు వినటం, మాట్లాడటం మరియు పఠన నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నించండి. తరగతిలో బోధన గురించి తెలుసుకోవడానికి పాఠశాల ఉపాధ్యాయులను సాధ్యమైనన్నిసార్లు కలవండి. భాష నేర్పించడానికి తరగతి ఉపాధ్యాయులు ఉపయోగించిన పద్ధతులు ఇంట్లో అనుసరించండి. మీ ప్రశ్నలు మరియు సందేహాల గురించి ఉపాధ్యాయులతో చర్చించండి. కుటుంబంలోని సంతోషకర రోజులు అంటే వేడుకలు, విహారయాత్రలు లాంటివి తరగతి వరకు తీసుకొచ్చేందుకు తరగతిలో చర్చించండి. వారి విజయాలప్పుడు అలాగే అపజయాలప్పుడు పిల్లల వెంట ఉండండి. గురువు మరియు ఫెసిలిటేటర్లుగా ఉండండి. పిల్లలు స్వతంత్ర మరియు తగినంత స్వతహాగా ఉండేందుకు తోడ్పడండి. వారి చుట్టూ ప్రతి ఒక్కరిని కలిసేలా పిల్లలను ప్రోత్సహించండి. మంచి విలువలు మరియు నైతికతను పిల్లల్లో అభివృద్ధి చేయండి. పిల్లలు స్వేచ్ఛగా తమ ఉనికిని చాటుకునేందుకు వీలు కల్పించండి మరియు అన్ని కుటుంబం చర్చల్లో వారిని కలపండి. మీ పిల్లల విద్యలో సమాన భాగస్వాములుగా పాల్గొనండి. బిడ్డ చదువు విజయవంతంగా కొనసాగడానికి ఏమి చేయాలి? తల్లిదండ్రులు సానుకూలంగా వారి పాత్ర పోషించాలనటం తేలిక, కానీ ఖచ్చితంగా దాని అర్థమేమిటి? తల్లిదండ్రులు ఇంట్లో శిక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి నిర్దిష్ట చిట్కాలు ఇవ్వబడ్డాయి. క్రమానుగతంగా ఇచ్చిన అభ్యాసాలు పూర్తి అయ్యేలా చూడండి. వీటిలో వినికిడి అభ్యాసాలు కూడా ఉండవచ్చు. వినికిడి యంత్రం అభ్యాసాలు, మానసిక పరమైన అభ్యాసాలు, మాటల అభివృద్ధి అభ్యాసాలు, భాష అభివృద్ధి అభ్యాసాలు, విద్యా విజయాలు మొదలైన అభ్యాసాలు. పూర్తిగా అభ్యాసాల ఫలితాలు తెలుసుకోండి. తల్లిదండ్రులు వాటిని అర్థవంతంగా ఉపయోగించుకునే వరకు అభ్యాసాల నివేదికలు కేవలం కాగితాలు మాత్రమే. ప్రారంభంలో తల్లిదండ్రులకు సాంకేతిక నివేదికలు చదవడానికి సంకోచం కలగవచ్చు, కానీ అది మీ పిల్లలకు సంబంధించింది కావున మీకు అర్థం కానిది ఏదీ లేదు. నిపుణులతో మాట్లాడి వివరణను అభ్యర్థించవచ్చు. నిజానికి దానికోసం డిమాండ్ చేయండి. మీరు దానిని తెలుసుకుంటేనే ఇంటి వద్ద శిక్షణ మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు వీలైనంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించండి. సమర్థవంతమైన ఇంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించండి. ఇంటి శిక్షణ కార్యక్రమం రెండు రకాలుగా ఉంటుంది. గృహ వాతావరణాన్ని ఉపయోగకరంగా మలచటం, దీనికోసం మీరు నిర్దిష్ట సమయం కేటాయించవలసిన అవసరం లేదు, కానీ మీ రోజువారీ కార్యకలాపాలు మీ పిల్లల అవసరాలకు తగ్గట్టుగా శ్రద్ధ వహించి మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంట్లో మీ దైనందిన విధులప్పుడు మీ పిల్లలను కలుపుకోండి. వారిని చూడనివ్వండి, ముట్టుకోనివ్వండి, అనుభూతి పొందనివ్వండి, వాసన తెలుసుకోనివ్వండి. వారిని మీ దినచర్యలో భాగం కానివ్వండి. ఈ సమయంలో వారితో మాట్లాడండి. పిల్లలతో మాట్లాడడం కోసం ఉపయోగించగలిగే తగిన ఇంటి పనులు, వంట పనులు, డైనింగ్ టేబుల్ భోజనం సర్దటం మరియు దానిని శుభ్రపరచటం, బట్టలు మడత పెట్టడం, బెడ్షీట్లు మార్చటం, అలమారాలు సర్దడం, సామానులు తుడవటం, మొక్కలకు నీరు పెట్టడం, రోజువారీ ఆరాధన, మార్కెట్ జాబితాను తయారు చేయటం, చిన్న కొనుగోళ్ళు మొదలైనవి. ఈ జాబితా ఎప్పుడూ ముగిసిపోదు. బిడ్డ మాట్లాడటానికి ఉపయోగపడే దానిని ఏదైనా మీరు జాబితాలో చేర్చవచ్చు. ఇంటి వద్ద శిక్షణకు కేటాయించిన నిర్దిష్ట సమయం, సాధారణ చర్యల ద్వారా మీ పిల్లలతో మాట్లాడటం ముఖ్యమైనవి, కానీ అవి సరిపోవు. మీరు మీ పిల్లలతో గడపటానికి రోజు కొంత సమయం కేటాయించాలి. ఈ సమయంలో మీరు మీ పిల్లలకు వ్యక్తిగత శ్రద్ధ చూపించాలి. ఈ సమయాన్ని ఈ విధంగా ఉపయోగించండి. చదివే కార్యకలాపాలు, వినికిడి శిక్షణ, అధ్యయనాలు, భాషకు సంబంధించిన ఆటలు, స్క్రాఫ్ పుస్తకం తయారు, వార్తాపత్రిక పత్రికలు మొదలైనవి చదవటం మీ సమయం మరియు కార్యకలాపాల ప్రాధాన్యత. మీరు ఇంటిలో మరియు వెలుపల మీ బాధ్యతలతో ప్రధానంగా బిజీగా ఉంటారు కనుక మీరు మీ పిల్లల కోసం సమయం కేటాయించడం కష్టం, కానీ అది ముఖ్యమైనది. మీరు తల్లి లేదా తండ్రి కావచ్చు. మీరు మీ బిడ్డకు కనీసం ఒక గంట సమయం కేటాయించాలి. దీనికోసం మీ రోజువారీ పనులను స్థిరపరచుకోవాలి. ముఖ్యమైన మరియు అవసరమైన కార్యకలాపాలు మీ రోజువారీలో తప్పనిసరి భాగం కావాలి. వంట లేదా మీ ఉద్యోగానికి వెళ్ళటం లాగా మీ పిల్లల కోసం నిర్దిష్ట మరియు ప్రత్యేక సమయం మీ దినచర్యలో భాగంగా ఉండాలి. దీనిని అర్థం చేసుకుంటే మీరు సమయం కేటాయించగలరు. తల్లిదండ్రులకు వినికిడి లోపం వలన కలిగే అభివృద్ధి నష్టాలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. శారీరకంగా చెవుడు వలన కేవలం వినపడదు, కానీ వినికిడి లోపం గుడ్డితనం లాగా సూటిగా సులభమైనది కాదు. వినికిడి తప్పనిసరిగా మాట్లాడడంతో ముడిపడి ఉంటుంది. అందువలన వినికిడి లోపం ప్రాథమికంగా కమ్యూనికేషన్ నైపుణ్యాల మీద, ముఖ్యంగా భాష మీద ప్రభావాన్ని చూపుతుంది. అసలు చెవులు వినపడని పిల్లలు చెవులు వినపడే పిల్లల్లాగా స్వయంచాలకంగా మరియు వేగంగా భాషను నేర్చుకోలేరు. వినికిడి లోపాలు లేని పిల్లలు బాల్యంలోనే భాషను నేర్చుకుంటారు, కాబట్టి వారు పాఠశాల చేరి తక్షణమే సాధారణ విద్య నేర్చుకుంటారు. భాష నేర్చుకోలేకపోవటం అనేది జీవితంలో చాలా ఇతర సమస్యలను సృష్టిస్తుంది. దీని వలన వినికిడి లోపం వినికిడి అంగవైకల్యంగా మారుతుంది. సరిగ్గా రాని భాష మానవ అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మేధస్సు, విద్య, సామాజిక, వ్యక్తిగత, మానసిక మరియు వృత్తి అభివృద్ధి ఇందులో ఉండవచ్చు. భారతదేశంలో ఉన్న సేవల నెట్వర్క్ తక్కువ మరియు సమాజంలో అవగాహన తక్కువ. దీని వలన వినికిడి లోపం ఉన్నవారి కుటుంబ జీవితం, వ్యక్తుల మధ్య సంబంధాలు, వినోదాలు మొదలైనవి ప్రభావితం అవుతాయి. తల్లిదండ్రులుగా మీరు వినికిడి లోపాన్ని వినికిడి అంగవైకల్యంగా మారకుండా నిరోధించడానికి తప్పక ప్రయత్నించండి. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, వినికిడి లోపం భాషాభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వినికిడి లోపం వలన సరిగ్గా రాని భాష నైపుణ్యాలు, ప్రతికూల మానవ చర్యలు వివిధ కోణాల్లో ప్రభావితం చేయడం ద్వారా వినికిడి అంగవైకల్యంగా మారుతుంది. తల్లిదండ్రులు, ప్రొఫెషనల్ మరియు కమ్యూనిటీ కలిసి వినికిడి నష్ట ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడతారు. ఇది చాలా కష్టం కానీ అసాధ్యం కాదు. వయసుకు తగిన భాష అభివృద్ధి భరోసా అన్ని సమస్యలకు కీ. విన్నారు కదా శ్రోతలు, వినికిడి లోపం గల పిల్లలలో తల్లిదండ్రుల పాత్ర. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞానగానికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, లింగాకర్షక బుట్టలోనికి ఎన్ని పురుగులు ఆకర్షించబడిన తరువాత NPV ద్రావకంను పైరుపై పిచికారీ చేయాలి? ఏ 8 నుంచి 10 రెక్కల పురుగులు, బి 2 నుంచి 5 రెక్కల పురుగులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 8 నుంచి 10 రెక్కల పురుగులు. గత వారం రెండవ ప్రశ్న, ఏ వ్యాధి సోకిన లార్వాలు తలక్రిందులుగా వేలాడతాయి? ఏ BT బ్యాక్టీరియా, బి NPV వైరస్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి NPV వైరస్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు HL మూర్తి తూప్రాన్, Y రవి రామాన్జీ పెద్ద కడుమూర్, N అపర్ణ దోమలగూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప దోమలగూడ, కళావతి కరీంనగర్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు సంగీత గంభీరావుపేట. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మామిడిలో అకాల వర్షాలకు వచ్చే తెగుళ్ల నివారణకు ఏమి పిచికారీ చేయాలి? ఏ కాపర్ ఆక్సిక్లోరైడ్, బి డినోకాబ్. ప్రశ్న మరోసారి, మామిడిలో అకాల వర్షాలకు వచ్చే తెగుళ్ల నివారణకు ఏమి పిచికారీ చేయాలి? ఏ కాపర్ ఆక్సిక్లోరైడ్, బి డినోకాబ్. ఈ వారం రెండవ ప్రశ్న, మామిడిలో ముట్టి పురుగుల ఉధృతిని అదుపు చేయడానికి కాయ పెరిగే సమయంలో ఏమి పిచికారీ చేయాలి? ఏ ఫెంతియాన్, బి మిథైల్ యూజినాల్. ప్రశ్న మరోసారి, మామిడిలో ముట్టి పురుగుల ఉధృతిని అదుపు చేయడానికి కాయ పెరిగే సమయంలో ఏమి పిచికారీ చేయాలి? ఏ ఫెంతియాన్, బి మిథైల్ యూజినాల్. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.